Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పుదోట కార్యక్రమం జూన్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? కులాసాగా ఉన్నారా? మనం ప్రతివారం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి పూర్వి కథా సంపుటిలోంచి కొన్ని కథలు వింటున్నాం కదండి. అలాగే ఈ వారం కూడా కొన్ని కథలు వినటానికి ప్రయత్నిద్దామండి. మనం కొన్ని కథలు వినే ముందు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారికి గృహలక్ష్మి పురస్కారం 2012లో వచ్చిందండి. ఇప్పుడు మనం కథల్లోకి వెళ్ళిపోదామా అండి? మన మొదటి కథ సీతారాములు కోతులు. హాల్లోంచి చప్పుడు వినిపించింది. ఏమండి, మీరా కోత? అడిగింది సీత. సమాధానం లేదు. మిమ్మల్నే, ఏమిటి శబ్దం? మీరా కోత? మళ్ళీ అడిగింది. మళ్ళీ చప్పుడైంది. చప్పుడే తప్ప మాట మంతి లేదు. కోతేమో అనుకుని కూడా లేవడానికి బద్దకించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఓ మంచి పుస్తకం పుచ్చుకుని పడకుర్చీలో నడుం వాల్చి సేద తీరటం ఆవిడికి అలవాటు. ఆ సమయంలో ఫోన్ వచ్చినా తీయదు, డోర్ బెల్ మోగినా లేవదు. అందుకే కోతి కాదులే, ఈయనే అయ్యుంటారు అనుకుని పుస్తకంలోకి దృష్టి సారించింది. అంతలో ధడాలమని శబ్దం. ఆ వెంటనే, ఎవరది, సీత నువ్వా కోత? అని రామారావు కంఠం వినిపించింది. శ్రీరామచంద్ర, ఈయన కాదు కోతే అనుకుని చివాలన లేచింది. లేవడమైతే లేచింది, కానీ ఆవిడికి మోకాల నొప్పులు. లేవగానే చకచక అడుగు పడదు. ఆ నిమిషం ఆగాక అప్పుడు కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి. గబగబా హాల్లోకి వెళ్ళింది. అప్పుడే అవతల గదిలోంచి రామారావు కూడా హాల్లోకి వచ్చాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అడుగు ముందుకు పడలేదు ఇద్దరికి. ఫ్రిడ్జ్ తలుపు బార్లా తెరిచి ఉంది. ఓ కోతి ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ సీసా తీసి తాగినంత తాగింది. సీసా తిన్నగా ఫ్రిడ్జ్లో పట్టలేదేమో. మనుషుల అలికిడి వినిపించేసరికి మూత తీసిన సీసాని హడావిడిగా ఫ్రిడ్జ్లో పడుకోబెట్టింది. చెయ్యి తగిలి ఇడ్లీ పిండి గిన్నె కాస్త కింద పడింది. ఆ పిండి, కూల్ డ్రింకు నేలంతా పడిపోయాయి. వాళ్ళని చూసి పళ్ళి కిలించి పారిపోయింది కోతి. ఈ జాతర చూసిన సీత ప్రాణం సూరుమంది. చచ్చినట్టు ఇదంతా శుభ్రం చేసుకోవడానికి ఏడుపొచ్చింది ఆవిడికి. ఛా, వేధవ సంసారం, వేధవ కొంప, వేధవ కోతులు, వేగలేకపోతున్నాను వీటితో అంది గద్గద కంఠంతో. రామారావుకి కోపం వచ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? కాస్త ఓ కన్నేసి ఉంచమని 100,000 చెప్పాను. అలికిడి కాగానే లేచి వచ్చేసి ఉంటే ఇంత పని జరిగేది కాదు అన్నాడు విసుగ్గా. అప్పటికీ అలికిడి అవగానే పెద్దగా అరిచాను కూడా కోత అని సమర్థించుకుంది ఆవిడ. అదే మరి అతి తెలివంటే, నేనైతే నేనే అని చెప్పనా? సమాధానం రాకపోతేనైనా నేను కాదు కోతి అని గ్రహించవద్దు, నిలదీసి అడిగాడు. మిమ్మల్ని నమ్మింది ఎవరు? పొద్దుటి నుంచి 3 సార్లు ఇలాగే అలికిడై కోతేమోనని పరుగున వస్తే 3 సార్లు మీరే. అప్పుడు ఇలానే అరిచాను, మీరా కోత అని. సమాధానం చెప్పారా? ఇప్పుడు అలానే అనుకున్నాను అంది ఆవిడ. సరే మరి ఏం చేద్దాం? చీపురుకట్ట తీసుకురా అన్నాడు ఆయన. చీపురుకట్ట తెచ్చినంత మాత్రాన్ని సరిపోదుగా, మన పిచ్చి ఏమవుతుంది? హనుమంతుని కేకయ్యండి. హనుమంతుని చీటికి మాటికి ఏం కేకేస్తాం? వాడు రేటు పెంచేశాడు. అది వరకు 10 రూపాయలు ఇస్తే తీసుకునేవాడు, ఇప్పుడు 20కి తగ్గడం లేదు. అదేమంటే అన్ని ధరలు పెరిగాయి అయ్యగారు అంటాడు అన్నాడు ఆయన. 20 పాతకో, ఏం చేస్తాం, అవసరం మనది, ఇంకో ఖర్చు తగ్గించుకుందాం. ఇదంతా మనం ఎక్కడ శుభ్రం చేయగలం? నాకు కాళ్ళు ఆడవు, మీకు నడుం వంగదు అందావిడ నచ్చ చెప్తూ. సణుక్కుంటూనే సెల్ ఫోన్ తీసి హనుమంతు నెంబర్కి ఫోన్ చేశాడు. 6 రింగులు తర్వాత తీశాడు హనుమంతు. ఇది విషయం, నువ్వొకసారి రావాలి అన్నాడు రామారావు. ఆ పని మీదే ఉన్నాను సార్. 502 పచ్చడి జాడి పడేసింది కోతి, క్లీన్ చేస్తున్నా, ఇది అయ్యాక వస్తా చెప్పాడు హనుమంతు. ఎవరింట్లోనో ఉన్నాడుట, అక్కడ పని అయ్యాక వస్తాడుట చెప్పాడు రామారావు. ఏమో ఎప్పుడొస్తాడో, ఈ కోతులతో చచ్చిపోతున్నాం అంది సీత. ఇటీవలి కాలంలో రకరకాల జంతువులు జనావాసాల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించడం విరివిగా జరుగుతోంది. ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. చిరుతపులి ఊళ్ళోకొచ్చేస్తోంది. మొసళ్ళు కొండచిలువలు అడపాదడపా కాలనీల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నగరాల్లో పిచ్చికుక్కలు కోతులు చేసే అల్లరి ఆగం అంతా ఇంతా కాదు. ఇంకా కుక్కల విషయంలో కాస్త నయం. మా కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది మహాప్రభో, తగిన చర్య తీసుకోండి అని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటే, వెంటనే కాకపోయినా ఓ 25 పీకి పెట్టాకనైనా స్పందించి వాటిని పట్టుకుంటారు ప్రభుత్వం వారు. కోతుల విషయానికి వచ్చేసరికి పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. గతంలో అంతగా లేకపోయినా ఇటీవలి కాలంలో నగరంలో చాలా ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. సీతారామారావు కాపురం ఉంటున్న మారుతీనగర్ కాలనీలో ప్రజల జీవనం దుర్భరం అయిపోయింది. రిటైర్ అయ్యాక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుని స్థిరపడదాం అనే ఆలోచనలో ఇల్లు చూసే బాధ్యత బావమరిదికి అప్పగించాడు రామారావు. అతను కొత్తగా డెవలప్ అవుతున్న మారుతీనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెతికి పెట్టాడు. రామారావుకి బాగా నచ్చింది ఆ ఫ్లాటు. మరీ కాంక్రీట్ జంగిల్లా లేకుండా ఆ బిల్డింగ్ పక్కనే ఒకవైపు పార్కు, దానిలో చెట్లు, వెనకాలేదో ప్రభుత్వం వారి కార్యాలయం, పెద్ద ఆవరణ, బోలెడన్ని చెట్లు, బాగుంది. చుట్టూ చెట్టు చేమ ఉన్నాయి, గాలి నీడ పుష్కలంగా ఉంటాయని సంతోషించారు. ఆ ఇల్లు కొనేసుకున్నారు. అప్పట్లో అడపాదడపా చెట్ల మీద కోతులు కనిపిస్తూ ఉండేవి. చెట్ల మీద దూకుతూ కోతి చేష్టలు చేస్తూ వాటి మానాన్న అవి ఉండేవి. ఆ తర్వాత మారుతీనగర్లో జనం బాగా పెరిగిపోయారు. కోతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి వాటికి ఆహారం కావాలి కాబట్టి జనం మీద పడ్డాయి. వీధిలో పళ్ళబండి వెళ్తుంటే దాని మీద దండయాత్ర చేసి పళ్ళన్నీ ఎత్తుకుపోవడం, కూరల బండి వస్తే దాని మీద పడిపోవడం, వాటి ధాటికి తట్టుకోలేక బళ్ళ మీద తిరుగుతూ సరుకులు అమ్ముకునే వాళ్ళు ఆ వీధిలోకి కాలు పెట్టడం మానేశారు. కాలనీ వాళ్ళంతా కాళ్ళు ఇడ్చుకుంటూ ఎక్కడికో పోయి కొనుక్కొచ్చుకోవాల్సిందే. అలా కొన్నా ఇంటికి చేరేదాకా నమ్మకం లేదు. దారిలోనే మీదికి దూకి ఆ సంచి ఎత్తుకుపోతాయి కోతులు. మొదట కిటికీలోంచి జ్వరపడి అట్టిపళ్ళు పూర్తిగా ఎత్తుకుపోయేవి. ఆ తర్వాత వాటికి మరో చొరవ ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్ తీసి అందులోని పదార్థాలు తీసుకు తినడం, సీసా మూత తీసి చల్లటి నీళ్లు తాగడం, వంటింట్లోని డబ్బాల మూతలు తీసి బిస్కెట్లు తినుబండారాలు తీసుకోవడం అలవాటైపోయింది. ఇంట్లో పిల్లా పెద్ద 4 కాస్త భయపడుతున్నాయి, కానీ పెద్దవాళ్ళు మాత్రమే ఉన్న ఇళ్లల్లో వీర విహారం చేస్తున్నాయి. అందులో రామారావు సీత వాళ్ల ఇల్లు కూడా ఉంది. వాళ్ళింట్లో వాటి అల్లరి అంతా ఇంతా కాదు. 10 మంది అల్లరి పిల్లలున్న వాళ్ళకి కూడా అంత యాతనుండదు. అప్పటికీ పాపం వెనక వరండాకి కటకటాలు పెట్టించుకున్నారు. కిటికీలు తలుపులు మూసే ఉంచుతారు. అయినా ఏదో సందు చూసుకుని దూరిపోతాయి. ఓ రోజు సీత వంటింట్లో దోశలు వేస్తోంది. మామూలుగా 10 సార్లు అటూ ఇటూ తిరగలేదు భార్య అని ప్లేటు పుచ్చుకు వంటింట్లోకి వెళ్ళి దోశ తెచ్చుకుని హాల్లో బల్ల మీద పెట్టుకుని తింటాడు రామారావు. మాటా పలుకు ఉండవు. మామూలుగా 2-3 దోశలు తిని ఇక నాకు చాలు, నువ్వు నీ కోసం వేసుకో అంటాడు. ఆవేళ అరడజను అయినా ఉలుకు పలుకు లేకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే ఆయన కాదు, కోతి. ఈవిడ దోశ ప్లేట్లో వేయగానే పట్టుకుపోతోంది. కెవ్వుమని అరిస్తే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతున్న రామారావు ఏమిటేమిటి అని పరిగెత్తుకెళ్ళాడు. విషయం తెలుసుకుని చిరాకు పడ్డాడు. ఏమిటంత అయోమయం? ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవద్దు? నేనేమో ఇంకా నువ్వు పిలుస్తావని అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు
మిశ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నేతి మిఠాయి లడ్డు
లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు శ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నీతి మిఠాయి లడ్డు 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 బజారులోనే లేదు.
అవును, యోగం మీకే ఉంది, మీ చేతికి వచ్చింది.
బక్కనక్క తిన్నాడా పిక్క బలం హెచ్చు,
ముసలి తాత తిన్నాడా పడుకుతనం వచ్చు.
వస్తాదైపోవాలంటే
కుస్తీలో నెగ్గాలంటే
పోవాలంటే
కుస్తీలో నెగ్గాలంటే
దండ దండ ధైర్యం దాటి ధీమా ధీమా అందిస్తుంది లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు మిశ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నీటి మిఠాయి లడ్డు 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 హనుమంతుడు తిన్నాడు లంకకు లంఘించాడు
ముక్క కొరికితే చాలు స్వర్గాన్ని చూస్తారు
రమ్మంటే రంభొస్తుంది
మిమ్మల్ని ప్రేమిస్తుంది
రమ్మంటే రంభొస్తుంది
మిమ్మల్ని ప్రేమిస్తుంది
లోకం
శోకం
బాధ
వంది
చీదర
బాధర మరిపిస్తుంది లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు మిశ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు నీతి మిఠాయి లడ్డు
నేతి మిఠాయి లడ్డు, నేతి మిఠాయి లడ్డు.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మనం రెండవ భాగంలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు సీతారాములు కోతులు. చాలా బాగుంది కదండి ఈ కథ.
నువ్వేమో కోతికి దోసలేసి పెడుతున్నావు, నాకు తెలియక అడుగుతాను, నాకు కోతికి తేడా తెలియలేదా నీకు అన్నాడు చిరాగ్గా.
ఏమో మీరే అనుకున్నాను, అందుకే పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటూ ఉన్నది. మరీ మౌనస్వామిలా ఉండకుండా కాస్త పలకరించి మాట్లాడండి. మీకు సుఖం, నాకు సుఖం అంటే వినిపించుకున్నారా? బెల్లం కొట్టిన రాయిలా మాటా పలుకు ఉండదాయే. ఇక మీకు కోతికి తేడా ఎలా తెలుస్తుంది? ఎదురు సమాధానం చెప్పింది. చాలామంది మగవాళ్ళలాగానే భార్య ఎదుట నోరు పెగలదు రామారావుకి. కాఫీ ఇస్తావా, బజారుకెళ్తున్నాను, ఏమైనా కావాలా అంటూ నాలుగు పొడి మాటలు తప్పించి ఏమీ మాట్లాడ్డు. అంతకాలం ఏదో కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ కోతుల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా కాదు, కోతుల కోసం అయినా మనం ఇంకాస్త సామరస్యంగా ఉండాలి. చప్పుడైతే వెంటనే స్పందించి కోతో మనుషో నిర్ధారించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖచ్చితంగా పాటిస్తున్నారు కూడాను. కానీ అక్కడ మళ్ళీ తేడా వస్తోంది. ఓ రోజు రామారావుకి సీతకి పోట్లాటయింది. అలిగి అన్నం తినడం మానేశాడు. మానేశాడే గాని మూడయ్యేసరికి నీరసం వచ్చింది. దొంగతనంగా వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తిందామని ప్రయత్నించాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా చప్పుడవనే అయింది. ఎవరది, మీరా కోత అని అరిచింది సీత. కోతి కాదు నేనే అని ఎలా చెప్తాడు? అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకునేసరికి లేచి ఓ కర్ర పుచ్చుకుని వచ్చింది సీత. ఇంకో క్షణం ఆగితే కర్రతో ఒకటి వేసేసేదే, ఆఖరి క్షణంలో ఆగిపోయింది. రామ రామ, ఇదేం పనండి? మీ ఇల్లు, మీకు ఆకలేసి తింటుంటే ఎవరేమంటారు? నేనే సీత అంటే సరిపోయేదిగా. కాస్తలో ప్రమాదం తప్పింది. కర్ర విసురుంటే మీ బుర్ర ఠంగుమనేది అంది. మరోమారు సీత ఇస్త్రీ చీర మంచం మీద పెట్టి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి చూస్తే మంచం మీద చీర మాయం. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి తలుపు చాటున నిలబడి, ఏమండి నా చీర ఎవరు తీశారు, మీరా కోత అని అరిచింది. ఆరుసార్లు అరిచాక అప్పుడొచ్చాడు రామారావు. పిలిచావా సీత అంటూ, పిలవడం కాదు అరుస్తున్నాను, మంచం మీద చీర పెట్టుకున్నాను అంటూ వివరంగా చెప్పింది. ఆయన తెగ మొహమాట పడిపోయాడు. ఏంటి సీత నువ్వు మరీను, నేనేమైనా గోపాలకృష్ణున్నా? నీ చీర ఎత్తుకుపోయేందుకు, కోతే తీసుకెళ్ళి ఉంటుంది, ఉండు హనుమంతుని పిలుస్తాను అన్నాడు. హనుమంతుని తర్వాత పిలవచ్చు, బీరువాలోంచి ఇంకో చీర తీసి ఇవ్వండి అంది సీత. హనుమంతు ఆ బిల్డింగ్ వాచ్మెన్ సుబ్బారావు తమ్ముడు. 10వ తరగతి దాకా చదివి పట్నం వచ్చి ఏదైనా పని చేసుకుందాం అని అన్నగారి దగ్గరికి వచ్చాడు 7 ఏళ్ల కిందట. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు సరిగ్గా అతను వచ్చే సమయానికి మారుతీనగర్ కాలనీలో కోతుల సమస్య ఎక్కువైపోయింది. ఇంట్లో దూరి కోతులు జాతర చేస్తే అదంతా సర్దుకోలేకపోయేవాళ్ళు. అప్పుడు హనుమంతుని పిలిస్తే వచ్చి సాయం చేసి ఓ 10 రూపాయలు పుచ్చుకునేవాడు.
రోజుకు 5-6 కేసులు తగిలినా బాగానే ఉండేది రాబడి. ఆ తరువాత బాగా పుంజుకుంది. ఇక ఆ పనిలోనే స్థిరపడిపోయాడు. కోతులను భయపెట్టడం, అవి ఎత్తుకుపోయిన వస్తువులు రాబట్టడం అంత తేలికేం కాదు. హనుమంతు ఆ పనిలో ఆరితేరిపోయాడు. ఓసారి ఓ ఇల్లాలి హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోతే వెంటపడి తీసుకొచ్చాడు. ఇంకోసారి ఒక ఆయన వాచి పట్టుకుపోయి అక్కడెక్కడో తుప్పల్లో పారేస్తే వెతికి పట్టుకొచ్చాడు. తర్వాత హనుమంతుకి యమా డిమాండ్ ఏర్పడిపోయింది. అసలు తీరికే ఉండడం లేదు. ఇలా ఎంతకాలం భరిస్తాం అని కాలనీవాసులు కొంతమంది వార్డ్ కౌన్సిలర్ గారి దగ్గరికి కట్ట కట్టుకుని పోయి మొర పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ కోతి మూకను నిర్మూలించండి అన్నారు. అక్కడ వాళ్ళకి చుక్కెదురైంది. ఆ వార్డు కౌన్సిలర్ గారు 3 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉండగా ఓ పుణ్యాత్ముడు తటస్థపడి, నాయన ఆంజనేయస్వామిని ఆరాధించు, ఆకుపూజ చెయ్యి, వడమాల వెయ్యి, నీకు విజయం చేకూరుతుంది అని చెప్పాడట. ఆయన చెప్పింది శ్రద్ధగా పాటించి తర్వాతి ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్ అయ్యాడు. ఆ కారణంగా ఆయనకి ఆంజనేయస్వామి అంటే అమితమైన భక్తి. మరి కోతులంటే ఆంజనేయస్వామి రూపాలే కదా, అందుకే కోతులన్నా భక్తి భయం. ఆ కారణం చేత ఆయన మారుతీనగర్ వాసుల సమస్య వైపు దృష్టి సారించలేదు సరికదా. టపటప చెంపలు వాయించుకుని అపచారం అపచారం, అసలు అన్ని కోతులు మీ కాలనీలో ఉండడమే మీరు చేసుకున్న పుణ్యం, వాటిని సేవించుకుని తరించండి అని చెప్పి పంపించేశాడు. పాపం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వచ్చేశారు. ఆ మార్గం మూసుకుపోయేసరికి మరో మార్గం ఏమైనా ఉందేమో అని ఆలోచించాడు రామారావు. ఓ ఆలోచన తట్టింది. సీత, నేను పని చెయ్యనా అని అడిగాడు. ఏమిటి, ఏం చేస్తారు అందావిడ. సెల్ టవర్ ఎక్కి మా సమస్య పరిష్కరించేదాకా కిందకి దిగను అని బెదిరించనా? అలా చేస్తే మీడియా వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నాడు. ఐడియా బాగానే ఉంది కానీ లాభం లేదు, ఎందుకంటే ఈ వయసులో మీరు సెల్ టవర్ ఎక్కడం చాలా కష్టం. మధ్యలోనే కాలు జారి కింద పడితే మొదటికే మోసం వస్తుంది. ఏదో కష్టపడి ఎక్కారే అనుకుందాం. కోతులుండే కాలనీ కాబట్టి మీడియా వాళ్ళు రావడానికి భయపడిపోతారు. వాళ్ళ కెమెరాలు తీసుకుపోయి విసిరేస్తాయేమో అని భయం కదా. పోలీసులు వెనకాడతారు. ఆ మధ్యన మన కాలనీకి ఓ పోలీస్ వ్యాన్ వస్తే కోతి ఆ ఇన్స్పెక్టర్ చేతుల్లోంచి సెల్ ఫోన్ తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టు 2 ముక్కలు చేసి సిమ్ కార్డు నోట్లో వేసుకుని వెళ్ళిపోయింది, గుర్తుందా? అప్పటి నుంచి పోలీసు వ్యాను ఇటు వస్తే ఒట్టు. కాబట్టి మీరు టవర్ ఎక్కినా ఎవరూ పట్టించుకోరు. పదవీ విరమణ చేసి పనిపాట లేకుండా ఉన్నాడు. ఇంట్లో ఉంటేనేం, సెల్ టవర్ మీదుంటేనే అని చూసి చూడనట్లు ఊరుకుంటారు. కాబట్టి అటువంటి పిచ్చాలోచనలు పక్కన పెట్టండి అంది. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది రామారావుకి. ఏదో ఎవరినైనా బెదిరించడానికి సెల్ టవర్ ఎక్కడం అయితే పర్వాలేదు, కానీ ఎవరూ పట్టించుకోనప్పుడు అటువంటి పనులు చేయడం అవివేకం. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టి మరో ఐడియా కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. మామూలుగానే ఆ శనివారం కూడా పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేశారు. కాన్ఫరెన్స్ కాల్. ఎలా ఉన్నారు నాన్నగారు అన్నాడు పెద్దవాడు. ఏం చెప్పమంటారా, చచ్చిపోతున్నాం కోతులతో అని మొదలు పెట్టేసరికి వాళ్ళిద్దరూ తలలు పట్టుకున్నారు. గత ఏడాదిగా ఇదే సొద. టీవీ న్యూస్ పెట్టగానే రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం, రైతుల ఆత్మహత్య, ప్రబలుతున్న అంటు వ్యాధులు, అగ్ని ప్రమాదం అని మొదలైనట్టు వీళ్లతో మాట్లాడాలంటే భయం. కోతుల వార్తలు తప్ప ఇంకేం ఉండడం లేదు. ఒకరొచ్చారని లేదు, మేము ఒకరింటికి వెళ్ళమని లేదు, ఓ వస్తువు కొనుక్కున్నామని లేదు. అన్నీ కోతి కబుర్లే. వాళ్ళకి విసుగొచ్చేస్తోంది. అబ్బా, అమ్మా, నాన్న, ఎంతసేపు కోతుల గోలేనా అంటే ఏం చేయమంటారా, మా జీవితం ఇలా అయిపోయింది అంటారు. కోతుల్ని తరమలేనప్పుడు కొన్నాళ్ళు మీరు ఊరొదిలి మా దగ్గరికి రండి, కాస్త మార్పుగా ఉంటుంది అన్నాడు చిన్న కొడుకు. రామారావుకి దేశం వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కొడుకుల పట్టుదల, పరిస్థితులు చూస్తుంటే అదే మంచిదేమో అనిపించింది. సీతకు కూడా అదే అనిపించింది. కొన్నాళ్ళు ఇల్లు తాళం వేసి ఉంచితే కోతులు ఇంకో ఇల్లు వెతుక్కుంటాయనిపించింది. సరే అన్నారు. ఇంతకాలం ఇల్లు వదలని అమ్మా నాన్న కోతుల కారణంగానైనా తమ దగ్గరికి రావడానికి అంగీకరించినందుకు కొడుకులు చాలా సంతోషించారు. వెంటనే పేపర్లు పంపిస్తాను, వీసాకి అప్లై చేస్తాను, టికెట్లు వగైరా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కాగితాలు గట్రా కోతులు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరూ ఇంట్లో చెరువు మూల ఉండి మీరా కోత అని ప్రశ్నలు వేసుకోకుండా ఓ దగ్గరే ఉండండి. ఎలాగో అలా విమానం ఎక్కారంటే ఇక మీకు నిశ్చింత, మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. ఇంకా ఆ పూట ఆ విషయాలే మాట్లాడుకున్నారు. కంప్యూటర్ కట్టేసి, మొత్తానికి కోతులు మనల్ని దేశాంతరవాసం చేయిస్తున్నాయి అన్నాడు రామారావు. చాలా బాగుంది కదండి ఈ కథ. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2015 ప్రచురితమైందండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
మిరుగుమ్మైపోయే పాలు, కమ్మని గుమ్మ పాలు, మిరుగుమ్మైపోయే పాలు, ఈ పాలు గోలుమాలు.
పాలోయమ్మ, పాలోయమ్మ,
పాలోయమ్మ పాలు, పాలోయమ్మ పాలు.
తై 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 తై.
పాలోయమ్మ, పాలోయమ్మ,
పాలోయమ్మ పాలు, పాలోయమ్మ పాలు, పాలోయమ్మ పాలు, పాలోయమ్మ పాలు.
తై 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 తై.
ఇక కంసుని దుంపదెంపి కనుమూసి తెరచేలోగా తన వారిని విడిపించెనట దొద్దు దొత్తింత కథై
పాలోయమ్మా పాలోయమ్మా
పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు కమ్మని గుమ్మ పాలు మీరు గుమ్మైపోయే పాలు కమ్మని గుమ్మ పాలు మీరు గుమ్మైపోయే పాలు ఈ పాలు బాలు మాలు పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు పాలోయమ్మ పాలు
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పునః స్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు బ్లాగుతో కథ సుఖాంతం. ఇదిగో మిమ్మల్నే. ఏం చేస్తున్నారు? వంటింట్లోంచి అరిచింది సరస్వతి. అబ్బా ఏమీ చేయడం లేదులే, నువ్వు ఓర్తివి నా ప్రాణానికి, హాల్లోంచి విసుక్కున్నాడు ప్రసాదరావు. ఇంకో అరగంటలో నా పని అయిపోతుంది, ఈలోగా పోస్టులు ఎడాపెడా పెట్టేయకండి, నేనొచ్చి చూస్తా, అప్పుడు పోస్ట్ చేద్దురు. ఈలోగా కామాలు పుల్ స్టాప్లు చూసుకోండి. ఏంటి వింటున్నారా? పెద్దగా అరిచింది. ఆ వింటూనే ఉన్నా, సమాధానం చెప్పాడు ప్రసాదరావు. హాల్లోనే కూర్చోండి, వరండాలోకి ఒంటరిగా వెళ్ళొద్దు, నేనొచ్చాక వెంటబెట్టుకెళ్తా, సరేనా? మళ్ళీ అరిచింది. బరువుగా నిట్టూర్చాడు. మరీ ఒకటో క్లాస్ పిల్లాడిలా అయిపోయింది నా బతుకు. చిన్నతనంలో మా నరసింహం మాస్టరు ఇలాగే కాల్చుకు తినేవారు. ఇదిగో ఇప్పుడు ఈ సాల్తి. ఏమన్నా అందామంటే ఎప్పటెప్పటి సంగతిలో గుర్తు చేసి చెప్తుంది అనుకున్నాడు. ఏమిటి విన్నారా లేదా? మళ్ళీ అరిచింది. విన్నాను మహాతల్లి విన్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను, సరేనా? ఊరికే ఎద్దంత గొంతు వేసుకుని అరవకు, ఎవరైనా వింటే నవ్విపోతారు. అరవడం నాకు మాత్రం సరదానా? వదిలేసి ఊరుకుంటే మళ్ళీ ఏం నిర్వాకం చేస్తారో అని భయం అంది విసురుగా. సణుక్కుని తన పనిలో మునిగిపోయాడు ప్రసాదరావు. కాసేపటికి సరస్వతి వచ్చి భర్త పక్కనే కూచుంది. ఊ ఇటివ్వండి అంది టీవీగా. వినయంగా ఫోన్ అందించాడు. చదవడం మొదలుపెట్టింది సరస్వతి. మీ వివాహ రజతోత్సవం సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. ఇలాగే బండికి కట్టిన ఎద్దుల్లా కలిసిమెలిసి చదవడం ఆపేసి పక్కన నవ్వింది. ఏమిటిది, దంపతులని బండి చక్రాలు అంటారు కానీ ఎద్దులు దున్నపోతులు అంటారా అంది నవ్వుతూనే. ఎందుకనరు, సంసారపు బండి లాగుతున్నారు కాబట్టి అనొచ్చు, సమర్థించుకున్నాడు. చక్కగా ఏ సీతారామలో పార్వతీ పరమేశ్వరులో అనకుండా బండి దున్నపోతులు ఏంటి, ఉండండి సరిచేస్తాను అని సరిచేసి పోస్ట్ నొక్కింది. ఆ సమాచారం వెళ్ళిపోయింది ఫేస్బుక్లోకి. ఇంకేం చేశారు అని మళ్ళీ చూసింది. ఓ పెద్దావిడ ఫోటో. మా తల్లిగారు ఇవాళ పొద్దున్న స్వర్గస్థులైనారు అని ఉంటే, మీ తల్లిగారు పోయినందుకు నా ప్రగాఢ సానుభూతి అని కామెంట్ పెట్టాడు. తల బాదుకుంది సరస్వతి. అది ఎప్పటిదో పాత పోస్టు, ఆవిడ పోయి ఏడాదైంది, ఇప్పుడు సానుభూతి ఎందుకు అంది. అయోమయంగా చూశాడు. పాతదా, మరి ఇవాళ్లే వచ్చిందిగా ఆశ్చర్యంగా అడిగాడు. ఎవరో ఏదో కామెంటు పెట్టి ఉంటారు, ఆ పాత పోస్ట్ పైకి వచ్చేసి ఉంటుంది, అలా చూసి గుడ్డిగా కామెంట్ పెట్టకూడదు, ఆ పోస్ట్ ఎప్పటితో చూసుకోవాలి, అర్థమైందా? సరే కుక్కరు మూత వచ్చి ఉంటుంది, తిరగమూతలు వేసి వస్తాను, అందాక పాటలు వింటూ ఉండండి అని చెప్పి లేచింది. అలా వరండాలో కూర్చోనా ఆశగా అడిగాడు. వద్దు, అంతగా వెళ్ళాలని అనుకుంటే ఆ ఫోను ఇలా ఇచ్చి వెళ్ళండి, కావలస్తే ఏ పేపరో చదువుకోండి అంది. చెయ్యి వెనక్కి లాక్కుని నేనివ్వను అన్నాడు. ఆ ఫోను పుచ్చుకుని మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు, వంట అయిపోగానే వచ్చి తీసుకెళ్తాను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. చేతిలోని ఫోను వంక చూశాడు. దీనికంతటికీ కారణం ఇది, పోని అవతల పారేసి పాత ఫోను వాడుకుందామంటే ఇది స్మార్ట్ ఫోను, ఇదో వ్యసనం లాంటిది, అలవాటైతే మానడం కష్టం అని విసుక్కున్నాడు. నిజమే, 6 నెలల కిందటి దాకా అంతా బాగానే ఉండేది. ప్రసాదరావు తమ్ముడి కొడుకు అనంత్ వీళ్ళింటికి వచ్చాడు. అప్పట్లో మామూలు సెల్ ఫోన్ వాడేవాడు ప్రసాదరావు. ఇదేమిటి పెద్ద నాన్న, ఈ ఫోన్ ఏమిటి? నా ఫోన్ తీసుకోండి, నేను ఎలాగో కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను అని స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. వద్దు వద్దన్నా వినలేదు. పోనీ తీసుకోండి, ప్రేమతో ఇస్తున్నాడు అంది సరస్వతి. అంత ఖరీదైనది ఎందుకు అని మొహమాట పడుతుంటే, మరేం పర్వాలేదు, ఈ కాలం పిల్లలకి ఇదో లెక్క, పాము కుబుసం విడిచినట్టు పాత మోడల్వి మార్చేసి కొత్తవి కొంటూనే ఉంటారు అని ఒప్పించింది. ఆ విధంగా అనుకోకుండా ప్రసాదరావు జీవితంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశించింది. కొత్తలో పాపం నానా పాటలు పడ్డాడు. కొత్త చెప్పులు, కొత్త కత్తిపీటల్లాగా కొత్త స్మార్ట్ ఫోన్తో కూడా చాలా తిప్పలు పడాలి. బటన్ ఫోన్ అయితే మనం కావాలనుకున్న మనిషికి ఫోన్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ అలా కాదు, బురద నేల మీద కాలు జారినట్టు జారిపోతుంది. ఒకరికి ఫోన్ చేయబోతే ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రసాదరావుకి అలాంటి అనుభవమే ఎదురైంది. పుణ్యమూర్తుల బాబాయ్కి ఫోన్ చెయ్యబోతే అది కాస్త పురోహితుడు సాంబమూర్తికి వెళ్ళిపోయింది. చెప్పండి ప్రసాదరావు గారు, ఏమిటి విశేషం, నోమా వ్రతమా అన్నాడు సాంబమూర్తి. అప్పుడు విషయం గ్రహించి, మా పుణ్యమూర్తుల బాబాయ్కి ఫోన్ చేశాను, పొరపాటున మీకు వచ్చేసింది, సారీ అని క్షమాపణలు చెప్పుకున్నాడు. పర్వాలేదులేండి ప్రసాదరావు గారు, ఈ స్మార్ట్ ఫోన్లు ఇంతే అన్నాడు సాంబమూర్తి. కానీ ప్రసాదరావు 3 సార్లు అదే పొరపాటు చేసేసరికి ఆయనకి ఓర్పు నశించిపోయింది. ఆ సమయంలో ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. రసవత్తరంగా కథ చెప్తూ ఉండగా బాబాయ్ బాబాయ్ అంటూ ఫోన్. అలా కార్యక్రమం మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ ఉంటే పురోహితుడి ప్రతిష్టకి చేటు. పోనీ సెల్ కట్టేద్దామంటే పీక్ సీజను విసిగేసి, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో పచ్చిక పానుపు వెచ్చగా
పిలిచే
వీడని దంటగరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో
వేడిగా సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో
చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మనం రెండవ కథ రెండవ భాగంలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు బ్లాగుతో కథ సుఖాంతం. ప్రసాదరావు గారు, మీరు పని చెయ్యండి, మీ బాబాయ్ ఫోన్ నెంబరు నాకు మెసేజ్ చెయ్యండి. నేను ఇంటికి వెళ్ళగానే ఆయనకే ఫోన్ చేసి మీతో మాట్లాడమని చెప్తాను అన్నాడు. ప్రసాదరావుకి అభిమానం దెబ్బతింది. ఛా, ఈ ఫోను నాకొద్దు అన్నాడు. ఏమీ పర్వాలేదు, కొత్తల్లో ఇలా విరక్తి వైరాగ్యం కలగడం సహజమే. కాస్త ఆగితే అలవాటు అవుతుంది. మన పెళ్ళైన కొత్తల్లో మీతో వేగలేక విడాకులు ఇచ్చేద్దాం అనుకున్న దాన్ని సర్దుకుపోలేదా? ఇది అంతే నచ్చ చెప్పింది సరస్వతి. ఊరికే కబుర్లు చెప్పడం కాదు, నీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఆయన ఏ ముహూర్తంలో అన్నాడో గాని అదే జరిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మాయి వచ్చింది ఇంటికి. తండ్రి దగ్గర స్మార్ట్ ఫోన్ చూసి చాలా సంతోషించింది. అది అలా కాలంతో పాటు మనము మారాలి. నా ఫోను నువ్వు తీసుకో అమ్మా, నేనెలాగో కొత్తది కొనుక్కుంటాను అని ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది. దంపతులిద్దరికీ ఎంచక్కా స్మార్ట్ ఫోన్లు. సరస్వతి మాత్రం భర్తలా అరవంధ పడలేదు. స్త్రీలకు పుటకతోనే తెలివితేటలు ఎక్కువ. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే ఓర్పుగా నేర్చేసుకుంటారు. తప్పించి మగవాళ్ళలాగా హడావిడి పడిపోయి అబడదిబడ పనులు చెయ్యరు. కాబట్టి సరస్వతి స్మార్ట్ ఫోన్ వాడకంలో కూడా భర్తని అధిగమించి ముందుకు వెళ్ళిపోయింది. ఆయన ఇంకా తనకు కావలసిన వ్యక్తికి ఫోన్ చేయడం, మాట్లాడడం, పూర్తి కాగానే కాల్ కట్ చేయడంలో తంటాలు పడుతూ ఉండంగానే ఆవిడ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి బోలెడు మందితో స్నేహం చేసుకుని బిజీ అయిపోయింది. ఆయనకి అసూయ కలిగింది. నాకు ఆ ఫేస్బుక్ వగైరాలన్నీ కావాలి అన్నారు. దానికేం భాగ్యం అనేసి ఆయనకు అకౌంట్ ఓపెన్ చేసి అది ఎలా వాడాలో చెప్పింది. మొదట్లో కాస్త తికమక పడినా త్వరగానే నేర్చేసుకున్నాడు. ఫోటోలు పెట్టడం కూడా వచ్చేసింది. కానీ అక్కడ కూడా భార్యదే పై చేయి అవడం ముళ్ళుగుచ్చుకున్నట్టు అయింది. ఓ రోజు దెబ్బలాట వేసుకున్నాడు. నీకేమో పోస్ట్ పెడితే బోలెడన్ని కామెంట్స్ వస్తాయి, నాకేమో ఒక్క కామెంటు రాదు. కొత్తల్లో 6-7 కామెంట్లు వచ్చేవి, రాను అవి తగ్గిపోయాయి. కంటి తుడుపుగా 4 లైకులు వస్తున్నాయి అన్నాడు. ఇది మరీ బాగుంది. ఏదైనా ఆసక్తికరమైన వార్త పెడితే వస్తాయి కామెంట్లు. అంతేగాని నేను నిద్రలేచాను, స్నానం చేశాను అని వార్తలు, మా వీధిలో పడుకున్న కుక్క, మా పక్కింటి వాళ్ళు ఆరేసిన దుప్పటి అని ఫోటోలు పెడితే ఎవరు స్పందిస్తారు? నేను అందరికీ ఆసక్తిని, ఆహ్లాదాన్ని కలిగించే విషయాలు పెడతాను. అందుకే నాకు బోలెడన్ని లైకులు కామెంట్లు వస్తాయి. మీరు ఏదైనా మార్గం ఎంచుకోండి. అంతేగాని నా మీద పడి ఏడిస్తే నేనేం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. ఆలోచించి బంధువుల కబుర్లు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అందరికీ ఫోన్లు గట్రా చేసి విశేషాలు తెలుసుకుని అవి అందరికీ తెలియజేయడం. గోపాలం బాబాయ్ కొడుకు విశాల్కి ఉద్యోగం వచ్చింది. చీరాల పిన్ని మనవరాలు శ్వేతకి పెళ్ళి కుదిరింది అంటూ పోస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. మంచి స్పందన వచ్చింది. థ్యాంక్స్ ప్రసాదరావు, నీ పుణ్యమా అని అన్ని కబుర్లు తెలుస్తున్నాయి అని ఫేస్బుక్లో మెచ్చుకున్నారు అందరూ. అలా సాగితే బాగానే ఉండేది. ఆ రోజు పెద్ద గొడవ అయిపోయింది. ప్రసాదరావుకి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నారు, బాబాయ్ వరుస. ఆయనకి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం తలపెట్టారు. ఆయన పిల్లలు, మనవలు దేశంలో ఉన్నవాళ్లే కాకుండా విదేశాల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. ఆ సమయంలోనే అదే ఇంటి పేరు గల వాళ్ళ దూరపు బంధువు భార్య ప్రసవించింది, మగపిల్లవాడు. ప్రసాదరావు ఆ విషయం ఫేస్బుక్లో పెట్టేశాడు. అటు ముత్తాత 1000 పున్నముల ఉత్సవం, ఇటు మునిమనవడు పుట్టడం ఎంతో ఆనందదాయకం. బాబాయికి అభినందనలు, పసివాడికి ఆశీస్సులు అని రాసి పోస్ట్ పెట్టాడు. దాంతో గందరగోళం అయిపోయింది. వాళ్ళు ఒకే ఇంటి పేరు వాళ్ళు కావటంతో వాళ్ళకి పురుడు మైల. ఆ పెద్దాయన ఉత్సవం ఆగిపోయింది. అందరూ బోలెడన్ని వ్యయ ప్రయాసల కూర్చి దూరాల నుంచి వచ్చారు. మాకు బోలెడంత ఖర్చు అయింది. ఇంత చేసి వేడుక జరగకుండా అయిపోయింది. అయినా ప్రసాదరావుకి బుద్ధి బుర్ర ఉండద్దు? అంత హడావిడిగా ఆ వార్త టముకు వేసి చెప్పాలా? ఒకే ఇంటి పేరు వాళ్లే అయినా వాళ్ళిద్దరి కుటుంబాలకి ఎన్నో ఏళ్లగా రాకపోకలు లేవు. ఇప్పుడంత అర్జెంటుగా చెప్పడం అవసరమా అని బాగానే తిట్టుకున్నారు. ఈ విషయం సరస్వతికి తెలిసింది. కాస్త బాధపడి భర్తని మందలించింది. వెనకటికి మీలాంటి వాడే. అడ్డదారిన 6 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్ళి ఆపండి. కన్యాదాత దూరపు బంధువు 90 ఏళ్ల పున్నమ్మగారు కన్ను మూశారు అని చెప్పాడట. అలా ఉంది మీ నిర్వాకం. తీరిగ్గా కూచుని తిక్క పనులు చేస్తారు. ఏమన్నా అంటే కోపం అంది. దాంతో మనసు పాడైపోయి ఫేస్బుక్ జోలికి వెళ్ళడం మానుకున్నాడు ప్రసాదరావు. అలవాటైన పని మానేసి తోచక సతమతం అవుతూ ఉంటే అదృష్టం బాగుండి అదే సమయంలో వాట్సప్ బాగా ప్రచారంలోకి వచ్చింది. 2-3 గ్రూపుల్లో చేరాడు. కావలసినంత కాలక్షేపం. పెందలాడే పనులన్నీ పూర్తి చేసుకుని ఫోన్ పట్టుకుని కూర్చుంటే మళ్ళీ భోజనం వేళకే లేవడం. ఇద్దరూ అమ్మయ్య అనుకున్నారో లేదో అక్కడా అవాంతరం వచ్చి పడింది. ఓ రోజు మామూలుగా వరండాలో కూర్చుని వాట్సప్ చూసుకుంటున్నాడు. ఎవరో మంచి జోక్ పంపిస్తే పడీ పడీ నవ్వుతున్నాడు. అంతకు 4 రోజుల ముందే పక్కింటి పార్వతి గారు హాల్లో కాలు జారి పడింది. ఎముక విరగలేదు కానీ కాలు బెణికింది. పడుకుంటే ఇంట్లో జరగదు కాబట్టి పాపం కుంటుతూనే పనులు చేసుకుంటోంది. ఏదో పని మీద ఆవిడ వాకిట్లోకి వచ్చింది కుంటుతూ. ఆ సమయంలో నవ్వు వినబడి చూస్తే పక్కింటి ప్రసాదరావు పగలపడి నవ్వుతున్నాడు. ఆవిడ మనసు నొచ్చుకుంది. కుంటుతూనే గోడ దగ్గరికి వచ్చి సరస్వతిని కాకేసింది. సరస్వతి రాగానే ప్రసాదరావుని చూపించింది. చూశారా, మీ వారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? రేపు మీకు ఇలాగే జరిగి మీరు కుంటుతూ ఉంటే మా వారు నవ్వితే మీకెలా ఉంటుంది అంది మొహం గంటు పెట్టుకుని. సరస్వతి కంగారు పడిపోయింది. అయ్యో, ఆయన అలాంటి వారు కాదండి. అసలు అలా ఎగతాళి చేయొచ్చని కూడా తెలీదు పాపం అంటూ భర్త వంక చూసింది. ఆయన ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. గబగబా అటు వెళ్ళి చూస్తే వాట్సప్లో జోక్. వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి, పార్వతి గారు, ఆయన మిమ్మల్ని చూసి కాదండి, వాట్సప్లో జోక్ ఏదో వస్తే నవ్వుతున్నారు అంది మర్యాదగా. అయినా పార్వతి నమ్మలేదు. ప్రతి వాళ్ళకి ఇదో అలవాటైపోయింది. పూర్వం నేరుగా అనలేక కుక్క మీద పిల్లి మీద పెట్టి అనేవాళ్ళుట. ఇప్పుడు సెల్ చేతిలో పెట్టుకుని వేషాలేస్తున్నారు అని అనుకుంటూనే వెళ్ళిపోయింది. ఆ సంఘటన తరువాత ఆవిడ సరస్వతితో మాట్లాడడం మానేసింది. పలకరించిన మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంటే సరస్వతికి కష్టం వేసింది. ఆ అసహనం అంతా భర్త మీద చూపించింది. ఎంతో అండగా ఉండేది. కమ్మని కరివేపాకు, నిమ్మకాయలు అడగకుండానే ఇచ్చేది. ఇప్పుడు వైరం వచ్చి పడింది. ఇదంతా మీ వల్లని, అని సాధించింది. ఇక మీదట ఒంటరిగా వరండాలో కూర్చుని కాలక్షేపం చేయటం మానేయండి. ఇలాంటి నిర్వాకాలు చేసి అందరితో శత్రుత్వం తెచ్చి పెడుతూ ఉంటే నేను అన్యాయం అయిపోతాను అని బోలెడన్ని ఆంక్షలు విధించింది. ర్యాగింగ్ సమయంలో సీనియర్ల పాలబడ్డ జూనియర్లా తయారైంది ప్రసాదరావు పని. భరించలేకపోతున్నాడు. ఓ రోజు కూతురు ఫోన్ చేస్తే తన కష్టాలు మొరపెట్టుకున్నాడు. అంతా విని తల్లిని పిలిచి సంజాయిషి అడిగింది. సరస్వతి తన సమస్య చెప్పుకుంది. ఇరుపక్షల వాదన విన్న తరువాత తీర్పు మర్నాటికి వాయిదా వేసింది కూతురు. మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి, నాన్నగారు, మీకు ఒక బ్లాగ్ ఓపెన్ చేస్తాను. అందులో మీ జీవితంలో జరిగిన సంఘటనలను, మీ అనుభవాలు రాయండి. బోలెడంతమంది చదువుతారు అంది. వెంటనే సరస్వతి కల్పించుకుని, వద్దు తల్లి, మళ్ళీ అవకతవకలుగా చేస్తే అది తలనొప్పే అంది. చాలే, ఊరుకో అమ్మా, నువ్వు మరీను నాన్నగారిని అనవసరంగా ఆడిపోసుకుంటావు అంది. అది కాదే అమ్మడు, బ్లాగ్లో అనుభవాలు రాయమంటే మా మామగారు పినాసి, మా ఆవిడికి నోరెక్కువ అని రాస్తారేమో అని నా భయం అంది. అలా ఏం రాయరు నాన్నగారు, మీరు ఇంటి విషయాలు కాకుండా మీ ఉద్యోగంలో అనుభవాలు రాయండి. మీ తాతగారు చాలా గొప్పవారని మాకు చెప్పేవారు గుర్తుందా, అవన్నీ రాయండి అని చెప్పింది. బ్లాగు ఎలా వాడాలో చెప్పింది. ప్రసాదరావు కబుర్లు అని బ్లాగుకి నామకరణం కూడా తనే చేసింది. ఒక శుభముహూర్తాన్న బ్లాగులో రాయడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ప్రసాదరావు కబుర్లు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి, ప్రశంసలు అందుకున్నాయి. మొదట్లో అలవాటు ప్రకారం ఆ కబుర్లు కూడా తన ముందు చదివి తప్పులుంటే దిద్దిన సరస్వతికి భర్త మీద నమ్మకం కలిగింది. బండి గాడిన పడింది. ఇక ఏ ప్రమాదమూ లేదనుకుని, ఇక నాకేం చూపించక్కర్లేదు, మీరు రాసేసుకోండి అనేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినంత సంబరపడ్డాడు ప్రసాదరావు. తనేమో తన బ్లాగేమో ఇంకొకరి విషయం పట్టించుకోవడం మానేశాడు. సరస్వతి కూడా బోలెడంత సంతోషపడింది. ఏమిటో ఈ టెక్నాలజీ, ఈ స్మార్ట్ ఫోను నా పెళ్లినాటికి ఉండుంటే మాది ఆదర్శ దాంపత్యమే అయి ఉండేది. సనుగుళ్ళు సాధింపులు ఉండేవి కాదు. ఫోన్లే పుట్టిన ఇన్నాళ్లకి పురుషుడు యజ్ఞం చేశాడు అని సామెత చెప్పినట్లు ఇప్పటికైనా ఓ దారి కనిపించింది. కథ సుఖాంతం అయింది అనుకుంది. చాలా బాగుంది కదండి ఈ కథ. ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రికలో 2016 ఏప్రిల్లో ప్రచురితమైందండి. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు చాలా బాగున్నాయి కదండి. ఇక సమయం కావచ్చింది అక్షరాల పూదోటలో మనం ఎన్నో భావ కుసుమాల పరిమళాలు ఆస్వాదించాం కదండి. మరి వచ్చే వారం ఇదే సమయానికి తప్పకుండా కలుసుకుందామా. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.